आप्यायन्तु ममांगानि वात् प्राणश्चक्षुश्रोत्रमथोबलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मा ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः
205వ పేజీ 8వ ఖండం 2వ మంత్రం
స యథా శకునిః సూత్రేణ ప్రబద్ధః దిశం దిశం పతిత్వా अन्यत्रायतनमलब्ध्वा बन्धनमेवोपश्रयते एवमेव खलु सोम्यं तन्मनो दिशं दिशं पतित्वा अन्यत्रायतनमलब्ध्वा प्राणमेवोपश्रयते प्राणबन्धनं हि सोम्यमनः इति
उद्दालकुडु తన పుత్రుడైనటువంటి శ్వేతకేతువుకి సద్విద్యని బోధిస్తున్నారు. సత్ అంటే ఇక్కడ బ్రహ్మము అని అర్థం. సద్విద్య అంటే బ్రహ్మ విద్య. సత్ అనే పదానికి మనం తెలుగులో ఉనికి అంటాం. ఉనికి అనేటువంటిది ఆధారం అన్నింటికి, అన్ని వస్తువులకి. ఆ ఉనికి అనేదానికి రూపం లేదు. ఆ రూపం లేనటువంటి దాన్ని మనం తెలుసుకోవాలంటే రూపము ద్వారా తెలుసుకోవాలి. ఎలక్ట్రిసిటీకి రూపం లేదు, దాన్ని ఎలా తెలుసుకుంటాం? బల్బు ద్వారా, ఫ్యాన్ ద్వారా తెలుసుకుంటున్నాం. రూపం లేని విద్యుత్తుని ఆయా బల్బు ఫ్యాన్ల ద్వారా తెలుసుకుంటున్నాం, ప్రయోజనాన్ని పొందుతున్నాం. నేరుగా విద్యుత్తు ప్రయోజనాన్ని ఇవ్వదు కదా. ఎంత గొప్ప విద్యుత్ అయినా కూడా బల్బు ద్వారా, ఫ్యాన్ ద్వారా ఉపయోగపడితేనే మనకు దాని ప్రయోజనం ఉంటుంది. అంతేకాని విద్యుత్తు విద్యుత్తుగా ఉపయోగపడదు, చూడలేము, వ్యవహారానికి అది అయోగ్యం అన్నారు. ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచం అంతా విద్యుత్తు మీదనే ఆధారపడింది. కంప్యూటరు విద్యుత్తు కావాలి, సెల్ ఫోన్ ఛార్జ్ చేయాలన్నా విద్యుత్తు కావాలి, టీవీ చూడాలన్నా విద్యుత్తు కావాలి, గ్రైండర్ పనిచేయాలన్నా విద్యుత్తు కావాలి, వాషింగ్ మిషన్ ఉపయోగించాలన్నా ఎలక్ట్రిసిటీ విద్యుత్తు కావాలి, అన్నిటికీ విద్యుత్తు కావాలి. అది కనుక లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం దాకా కాళ్ళు చేతులు ఆడవు. మనకు పవర్ లేదనుకోండి, ఎండాకాలం వస్తుందేమో, పవర్ కట్ అవుతుందేమో అని ఇప్పటి నుంచే భయపడతాం మనం. 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ పవర్ కట్ అంటే మనం ఆ విద్యుత్తు వల్ల ఎంత ప్రయోజనాన్ని పొందుతున్నామో చూసారా? అది ఆపినప్పుడు తెలుస్తుంది మనకు దానివల్ల ఎంత ప్రయోజనం ఉందని. అది పనిచేస్తుంటే తెలియదు. లైట్ వెలుగుతున్నది, ఫ్యాన్ తిరుగుతున్నది ఏమైనా జ్ఞాపకం ఉందా? మనం కాసేపు ఫ్యాన్ ఆగిపోతే తెలుస్తుంది దాని యొక్క మహిమ. అదేవిధంగా ఈ ఉదాహరణ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆత్మ చైతన్యం కూడా తానుగా తనకు ఎటువంటి ప్రయోజనము లేదు, ఎవరికీ ప్రయోజనము ఉండదు. ఆత్మ చైతన్యం బ్రహ్మం అన్నాం దాన్ని, ఆ ఉనికి అన్నాం. అనేక పేర్లు, ఉనికి ఎరుక అయినటువంటి, సత్తు చిత్ అయినటువంటి, అంతటా ఉన్నటువంటి ఆ యొక్క ఇప్పుడు విద్యుత్ అంతటా ఉన్నదా లేదా? వ్యక్తమవుతున్నది, వ్యక్తం కాని రూపంలో కూడా విద్యుత్ ఉన్నది. విద్యుత్ తరంగాలు అంటారు, చూసారా? తరంగాల రూపంలో విద్యుత్ వస్తున్నది కదా కంటికి కనపడకుండా. అదే విధంగా ఆత్మ కూడా అంతటా ఉన్నది. ఈ శరీరంలో ఉంటే దాన్ని ఆత్మ అన్నారు, అంతటా ఉంటే దాన్ని బ్రహ్మం అన్నారు. హే శ్వేతకేతు, నువ్వు ఆ విషయాన్ని తెలుసుకోవాలి అంటే నీకు కొన్ని విషయాలు నేను చెప్తాను ఆ గ్రహించడానికి అని చెప్పి, స్వపితి అనే ఒక పదాన్ని, అశనాయ అనేటువంటి పదాన్ని, ఉదన్య అని మూడవ పదాన్ని, మూడు విషయాలు మనకు చెప్పబోతున్నారు ఇప్పుడు. ఈ ఆత్మను తెలుసుకోవాలంటే మార్గం ఏమిటి, పద్ధతి ఏమిటి ఉన్నది. ఎలా పడితే అలా తెలుసుకోలేము. దానికి దేన్ని తెలుసుకోవాలని ఒక పద్ధతి, ఒక మార్గం ఉంటుంది. దానికి ఆ మార్గంలో ఆ పద్ధతిలో వెళితేనే అది పొందుతాం, కానీ మన ఇష్టం వచ్చినట్లుగా పొందాలంటే పొందలేం. ఢిల్లీ వెళ్ళాలంటే ఎలాగైనా వెళతానంటే వెళ్ళలేరు. దానికి ఒక పద్ధతి ఉంది. ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్లో వెళ్ళాలి, బుక్ చేసుకోవాలి, టికెట్టు ఎక్కడ దిగాలి, ఏమిటి, అవన్నీ వివరాలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకి వివరాలు ఉన్నప్పుడు ఆ వివరంగా చేసుకున్నప్పుడే కదా దాన్ని పొందుతాం. మరి ఈ బ్రహ్మ విషయాన్ని తెలుసుకోవాలంటే వివరం అక్కర్లేదా? శ్వేతకేతు విను, ఆ వివరాన్ని నేను చెప్తాను నీకు. ఏమిటి ఆ వివరం అంటే, నాయన ఆ సత్ అనేది నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు వ్యావహారికంగా ఉన్నంతసేపు నీవు మనస్సు బయటికి పరిగెడుతూ ఉంటుంది, అందుకని నిద్ర ఉదాహరణతో నీకు చెప్తాను నేను అన్నారు. నిద్ర, మన నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ ఉదాహరణ ద్వారా నీకు నేను బోధిస్తాను ఈ సత్ అంటే ఏమిటో. నువ్వు ప్రాపంచికంగా ఇంద్రియాలు, మనసు, బుద్ధిని ఉపయోగిస్తున్నంతసేపు విషయాల్లోకి పోతుంది, కానీ సత్తు మీదికి పోదు మనస్సు. కనుక బాగా అర్థం కావాలంటే మెలకువతో ఉన్నప్పుడు నువ్వు నిద్రను గురించి తెలుసుకో. మెలకువతో ఉన్నప్పుడు నిద్రను గురించి చక్కగా అవగాహన నేర్పరుచుకో. ఆ సత్ అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. నీకు నిద్రపోవడమే తెలుసు, కానీ నిద్ర గురించి తెలుసుకోవడం లేదు నువ్వు. అందరూ నిద్రపోతారు కానీ నిద్ర గురించి తెలియడం లేదే అన్నారు. కనుక మనకు మనస్సు అలజడి, ప్రశాంతత లేకుండా మనస్సు చంచలంగా ఉంటే తెలుసుకోలేదు అది. అది ప్రశాంతంగా ఉండాలి. అందుకని క్లాసులో కూర్చోబెట్టి ఒక గంట సేపు మరి ఆలోచనలు లేకుండా మైక్ పెట్టి, ఫ్యాన్ పెట్టి, కార్పెట్లు వేసి, చైర్లు వేసి కూర్చోబెట్టి మరి వినండి అని చెప్తే అప్పుడు వింటారు. కనుక మనస్సుకి ప్రశాంతమైన మనస్సు కావాలి. మనిషికి ప్రశాంతమైన మనస్సు ఉన్నప్పుడే అర్థమవుతుంది. కానీ ఆ మనస్సులో ఉదాహరణ గుర్తుంది కదా, బ్లాక్ బోర్డు మీద గజిబిజిగా రాసి ఉంటే టీచర్ గారు వచ్చేటప్పటికి మళ్ళీ ఏం రాస్తారు టీచర్ గారు దాని మీద? రాసినా అర్థమవుతుందా మనకు? కాదు కదా. అందుకని టీచర్ రాగానే ఏం చేస్తారు, క్లాస్ లీడర్ ఏం చేయాలి? టీచర్ వచ్చేటప్పటికి క్లాస్ లీడర్ డ్యూటీ ఏమిటి, బోర్డును క్లీన్ చేయాలి. క్లీన్ చేసి డస్టర్ అంతా క్లీన్ చేసి చక్కగా నీట్గా ఉంచాలి బోర్డు. అప్పుడు టీచర్ గారు వచ్చి చక్కచక్కచక్క రాసేస్తారు, అప్పుడు మనం కాపీ చేసుకుంటాం అన్నీ. అదేవిధంగా క్లాసుకు వచ్చేటప్పుడు మన మనస్సు అనే బోర్డుని కూడా క్లీన్గా ఉంచుకోవాలి. అందుకని ఎక్కడున్నామా, ఎట్లా ఉన్నామా అని కాదు, ఎక్కడున్నా ఎలా ఉన్నా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం మన కర్తవ్యం. మా ఇంటి పరిస్థితినో, ఆ పరిస్థితినో, ఆశ్రమం పరిస్థితినో, ఇట్లాంటి సన్యాసులు కూడా ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా ఈ శ్రమం వదిలిపెట్టి వాళ్ళు ఆశ్రమానికి వెళ్ళారు. ఈ శ్రమాన్ని వదిలిపెట్టి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడికి వెళితే ఆశ్రమంలో ఆ స్వామిని వారిని చూడటానికి ఎవరో వచ్చారు భక్తులు. స్వామివారిని చూడాలి, ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తారు అని అడిగితే, స్వామివారు ఇప్పుడు లేరు ఇక్కడ, ఎక్కడికి వెళ్ళారంటే పక్క ఆశ్రమానికి వెళ్ళారు అన్నారు. ఎందుకు పక్క ఆశ్రమానికి వెళ్ళారంటే విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు అన్నట. ఈ ఆశ్రమంలో ఆయన సంభాళించలేక ఈ ఆందోళనకి కొంచెం సేపు అట్లా పక్క ఆశ్రమానికి వెళ్ళారట రెస్ట్ తీసుకోవడానికి. అంటే ఈ శ్రమ వద్దని ఆశ్రమానికి వెళితే అక్కడ ఆశ్రమం నుంచి ఇంకో ఆశ్రమానికి. కనుక మనిషి ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, ఆశ్రమంలో ఉన్నా, మనస్సు ఆందోళన చెందుతూ ఉంటే ఆ మనిషికి అనారోగ్యం వస్తుంది. కనుక ఇక్కడ విషయం ఏమిటంటే, శ్వేతకేతువుని కూర్చోబెట్టి తండ్రి గారు, నాయన విను, విను నాయన నాయన అంటూ చక్కగా మనకి బోధిస్తున్నాడు. ఒక వ్యక్తి నిద్రపోవడానికి వెళతాడు, నిద్రపోవాలని కోరుకుంటాడు, చూశారా, నిద్రపోవడానికి వెళతాడు. నిద్రపోయే వ్యక్తిని స్వపితి అని పేరు. స్వపితి అని నామ అన్నారు. ఆ వ్యక్తికి ఏం పేరు? నిద్రపోతున్నాడు, నిద్రపోతున్నాడు అని అంటాను. చూసారా, నిద్రపోయే వ్యక్తి. ఇక్కడ స్వప్ అంటే స్వప్నం అని కాదు, స్వప్ అంటే నిద్ర. స్వపీతి అని ఎందుకు వచ్చింది దానికి నిద్ర? నిద్రకి స్వపితి అని పేరు ఎందుకు? అసలు సంస్కృతంలో నిద్రకి స్వపితి అని పేరు ఎందుకు పెట్టారంటే, శ్వేతకేతు నిద్రపోయేటప్పుడు కలలు లేవు, జాగ్రత్త ప్రపంచము లేదు, మనస్సు పనిచేయడం లేదు అక్కడ, కళ్ళు కాళ్ళు చేతులు ముక్కు చెవులు ఇవన్నీ కూడా ఆ డోర్స్ అన్ని మూసేయబడి ఉన్నాయి. బ్యాంక్ క్లోజ్ అని అర్థం, క్లోజ్ చేయబడి ఉంది. అందుకని అప్పుడు ఆ జీవాత్మ తన స్వరూపంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నాడు. స్వ అంటే ఆత్మ, స్వరూపం తన స్వరూపం, అపితి లీనం కావడం, లయించిపోవడం, తనను తాను మర్చిపోవడం, అబ్జార్ప్షన్ అంటారు. నిద్రలో ప్రతి వ్యక్తి తన స్వరూపంలోకి వెళ్ళిపోవడం వలన ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధి అనేవి మర్చిపోయినాడు, తన స్వరూపంలోకి వెళ్ళిపోయినాడు. 6 గంటలు 7 గంటలు నిద్రపోతున్నాడు, ఏమీ తెలియడం లేదు. మేలుకున్న తర్వాత ఏం చెప్తాం? నాకేమీ తెలియలేదండి, నాకేం తెలియదు, రాత్రి ఎంత గాఢ నిద్రపోయినానో నాకేమీ తెలియదు అన్నాడు. నీ శరీరం తెలిసిందా? తెలియలేదు. ఏమీ తెలియలేదంటే మళ్ళీ శరీరం తెలిసిందా అంటావేమిటి? ఏమీ తెలియలేదు. మరి ఎక్కడున్నావు నువ్వు అంతసేపు ఏమీ తెలియకుండా? ఏ స్థితిలో ఉన్నావు? ఎక్కడున్నావు? ఏమిటి నీ అడ్రస్? నాకు తెలియదు. హాయిగా నిద్రపోయినాను, నాకు తెలియదు, ఏమీ తెలియదు. శాస్త్రం చెప్తుంది నీకు తెలియదు, నేను చెప్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళినావు. న్యూస్ పేపర్లలో కనపడుట లేదు అని రాస్తారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతే, తప్పిపోతే కనపడుట లేదు, కనుక్కొని చెప్పండి అని చెప్పి కనపడుట లేదని చెప్పి ఫోటో వేస్తారు. ఇప్పుడు అట్లాగే ఈ జీవాత్మ కనపడుట లేదు, నిద్రలో ఎక్కడిపోయినాడు, కనపడుట లేదు అంటే శాస్త్రం అంటుంది మీకు ఎవరికి తెలియదు, నేను చెప్తాను మీకు అర్థం కావాలంటే. అందుకే శాస్త్రమాత ప్రమాణం. మన నిద్రలో వెళ్ళిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళామనకు తెలియదు కదా, పోనీ పక్కన పడుకున్న వాళ్ళు నియర్ డియర్ వాళ్ళకేమన్నా తెలుస్తుంటే వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు అఫ్కోర్స్ నిద్రపోతుంటారు ఉరకబెట్టి, మెడుగుతో ఉన్నా కూడా మనం ఎక్కడికి వెళ్ళామో వాళ్ళకి తెలియదు. పక్కన ఉన్న వ్యక్తికి కూడా మనం ఎక్కడికి వెళ్ళామో తెలియదు. అన్నీ మర్చిపోయి ఎక్కడికి వెళ్ళామంటే వాళ్ళు చెప్పలేరు, మనము చెప్పలేము. మరి ఇంకెవరండి చెప్పేది అంటే శాస్త్రమాత మాత్రమే చెప్పగలదు. అందుకే వేదం ప్రమాణం అన్నారు. వేదం ప్రమాణం అయితే చదివి మనం దాన్ని యుక్తిపరంగా అనుభవపరంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శాస్త్రం చెప్తున్నది నీకేమీ తెలియలేదు అన్నావు, నువ్వు ఉన్నావా లేవా అని అడిగితే లేవగా నేను చెప్తా, నేనున్నానండి, నేనున్నాను అని నీకు ఎట్లా తెలుసు, నేను హాయిగా నిద్రపోయినానని చెప్తున్నాను కదా, నాకేం తెలియదు నిద్రలో, నేను హాయిగా నిద్రపోయినాను అంటున్నాను కదా, అంటే నేను ఉండి ఉంటే కదా నాకు తెలుస్తుంది. మెలకు వచ్చిన తర్వాత ఉదయాన్నే చెప్తాం పక్క వాళ్ళతో, రాత్రి హాయిగా నిద్రపోయినాను, నాకేం తెలియలేదు అని చెప్తాం. నీకు ఎలా తెలిసింది? ఎవరు ఆ తెలుసుకున్నది? అప్పుడు శాస్త్రం చెప్తోంది నీకేం తెలియదు అన్నావు కదా, హాయిగా నిద్రపోయిన అన్నావు కదా, అక్కడ హాయిగా ఆనందంగా ఉన్నాను అన్నావు, అది నీ ఆత్మస్వరూపం, అది నీ నిజస్వరూపం. నేనే అన్నావు కదా, ఆ నేనే అంటున్నది ఎవరో ఎక్కడికి వెళ్ళిందంటే తన నిజస్వరూపంలోకి వెళ్ళింది. స్వపీతి లీనమైపోయింది తన స్వరూపం, ఆత్మస్వరూపం. ఇది స్వపితి అంటే నాయన, అది నిజస్వరూపం అని చూశాం. దానికి ఉదాహరణ చెప్తున్నారు ఈ 2వ మంత్రంలో. మొదటి చెప్పింది నిద్ర, గాఢ నిద్రలో తనను తాను మర్చిపోయి అంటే శరీరాన్ని మర్చిపోయి, తన ఈ వేషాన్ని మర్చిపోయి తన నిజస్వరూపంలో ఉంటాడు. ఉదాహరణ ఏం చెప్పింది 2వ మంత్రంలో? ఉపనిషత్తు అంటే ఉద్దాలకుల వారు ఏం చెప్పారంటే, నాయన ఏ విధంగా అయితే పక్షి ఎగురుతూ ఉంటుంది, ఎగిరి 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 అంటే రెండు ఉదాహరణ, ఒకే ఉదాహరణ మూడు రకాలుగా చూడవచ్చు. ఈ హంటర్స్ ఉంటారు కదా, వల వేసేవాళ్ళు పక్షులకి, పక్షులకి వల వేసేవాళ్ళు ఉంటారు చాలా చోట్ల. అమెరికా అంతా కూడా నెట్ ఉంటుంది, పెద్ద కొన్ని ఎకరాలకి నెట్ వేసేస్తారు, పక్షులు పైకి ఎగరలేవు, ఆ నెట్లోనే ఉండాలి. కొన్ని కొన్ని పార్కులకు వెళితే కూడా మనకు తెలుస్తుంది పక్షులన్నీ అందులో ఉంటాయి, ఇంకా దాన్ని దాటి పైకి వెళ్ళలేవు అవి. పక్షి ఏం చేస్తుంది, తిరిగి 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 ఎగురుతుంది, ఎగురుతూ ఎగురుతూ ఉంటుంది, అలసిపోతుంది అన్నమాట, ఆయాసం వచ్చేస్తుంది దానికి, వచ్చి చివరికి తన గూటికి వచ్చేస్తుంది, ఎక్కడున్నదో అక్కడికే వచ్చేస్తుంది. అలా ఉదాహరణగా తీసుకోవచ్చు, ఒక దారం కనుక కట్టేస్తే పక్షికి కాలికి, అది ఎగిరి 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 అలిసిపోయి 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 మళ్ళీ అక్కడికే వస్తుంది, ఇంకా వెళ్ళలేదు దానికి. ఇది ఒక ఉదాహరణ. క్రిందటి వారం ఏం చెప్పాను, ఒక ఓడ షిప్ కనుక సముద్ర మధ్యంలో ఆగి ఉంటే దాని మీద ఒక అంత షిప్లో ఉండేవాడికి ఒక పక్షి పెంచుకుంటున్నారు వాళ్ళు, ఆ పక్షి కనుక కాస్త బయటికి ఎగిరెగిరి పోతుంది, ఇంకెక్కడ సముద్రంలో చోటు లేదు వాలడానికి, ఏ చెట్టు లేదు, మరి ఏమీ లేదు సముద్రంలో, ఎక్కడికి రావాలి, మళ్ళీ ఆ షిప్ దగ్గరికే వస్తుంది వెనక్కి, వచ్చి దాని మీద అక్కడే పైన కూర్చుంటుంది. ఉదాహరణ బాగుంది. ఇప్పుడు మన సంగతి ఏమిటి అంటే, మన మనస్సు కూడా ఉదయం నుంచి జాగ్రత్త అవస్థలో రాత్రి దాకా లేచినప్పటి నుంచి అది లేదు ఇది లేదు, ఇది ఉన్నది అది ఉన్నది, దాన్ని కొనాలి దీన్ని కొనాలి, ఇది చెయ్యాలి అది చెయ్యాలి, అబ్బాయి గురించి అమ్మాయి గురించి భర్త గురించి భార్య గురించి తల్లి గురించి తండ్రి గురించి ఒకటే రెండా, ఎన్ని విషయాలు అలసి సొలిసిపోయి మనస్సు శారీరకంగా మానసికంగా కాస్త చేయంగానే అలసిపోయి కూర్చుంటాం, అబ్బా అంటాం, మళ్ళీ కాస్త కళ్ళు మూసుకుంటాం, మళ్ళీ లేస్తాం, మళ్ళీ ఇట్లా అలసిపోతూ ఉన్నాం ఉదయం నుంచి సాయంత్రం దాకా. మనస్సు చాలా అలసటగా ఉందండి అన్నారు. మనిషి అలసిపోతాడు, చివరికి అలసిపోయి తిరిగి 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 ఒక చోట కూర్చుంటాడు. అదే విధంగా మన మనస్సు ఇలా బయటికి వెళుతూ ఉంది, జాగ్రత్త అవస్థలో చేస్తూ ఉన్నది ఈ పనులన్నీ, భర్తగా భార్యగా తల్లిగా తండ్రిగా ఆ పనులు ఈ పనులు చేస్తూ నేను 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 అని తిరుగుతూ 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 చివరికి, అబ్బా మీరందరూ ఆఫీసుకు పోండి నేను హాయిగా నిద్రపోతాను, ఆఫీసులో పనిచేసేవాడు ఏమంటాడు, ఆఫీసులో తొందర త్వరగా పని పని చేసేసేసి ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోతాను రెస్ట్ తీసుకుంటాను. ఏ ఏ పనులు చేసేవాళ్ళు ఆ పనుల నుంచి అలసిపోయి అలసిపోయి బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంటారు. ప్రతి మనిషి చూడండి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంతసేపు తింటారు, ఎంతసేపు చూస్తారు, ఎంతసేపు చూడగలడు మనిషి ఏదైనా కూడా. చివరికి ఆ ప్రశాంతత కోరుకుంటాడు మనిషి, ప్రశాంతత కోరుకుంటాడు. అందరూ గొడవ గొడవగా శబ్దం శబ్దంగా ఉంటే అందరు తొందరగా బయటికి వెళితే బాగుండు హాయిగా అనుకుంటాడు, కనుక ప్రశాంతత కోరుకోవడం అనేది చాలా సహజం. మనస్సు ఎంతటి యాక్టివ్గా ఉండే పరిస్థితి అయినా కూడా కొంచెంసేపు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు, భరించలేదు మనస్సు. ఆ విధంగా మనిషి అలసిపోవడం వల్ల నిద్రలోకి తన స్వరూపంలోకి వెళ్ళినప్పుడు ఆ అలుపు తీరుతుంది. భగవంతుడు నిద్ర పెట్టాడు, లేకపోతే పిచ్చివాళ్ళం అయిపోయేవాళ్ళం, ఎప్పుడో పిచ్చివాళ్ళం అయిపోయేవాళ్ళం. ఆ నిద్ర ఉండబట్టే పొద్దున్నే మళ్ళీ ఆ నిన్న జరిగిన గందరగోళాలన్నీ మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి వస్తాం, మళ్ళీ గందరగోళంలో ప్రవేశిస్తాం, ప్రవేశించి మళ్ళీ నిద్రపోతాం, మళ్ళీ ప్రశాంతతను పొందుతాం. అందుకనే డాక్టర్లు కూడా ముందు ఏం చేస్తారు, పేషెంట్కి నిద్రలో ఉంచుతారు. ఆ ప్రశాంతతలో ఉంటే కాసేపు మనస్సు ఏ రోగాల నుంచి అయినా సరే బయటపడగలదు. అందుకని మాత్రలు ఇచ్చి మరీ నిద్ర పుచ్చుతారు, మాత్రలు ఇచ్చి మరీ నిద్ర పుచ్చుతారు, కొంచెం డోసు ఆ స్లీపింగ్ డోస్ ఇస్తారనమాట, ఆ నొప్పి తగ్గడానికి చూసే స్లీపింగ్ డోస్ ఇస్తారు. అట్లని చెప్పి ప్రతిరోజు మాత్రలు వేసుకోక ఉండగలమా? వేదాంతం చదివే వాళ్ళు జాగ్రత్తలో కూడా నాది ఆ ప్రశాంత రూపమే ఆత్మస్వరూపమేని తెలుసుకోవాలి. ఎంతటి గందరగోళంలోనైనా సరే సముద్రం అలలు వస్తూ ఉంటే విపరీతంగా మధ్యలో ఎట్లా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా మన బాధ్యతలు మనం చేస్తున్నా కూడా వ్యావహారికంగా ఎన్నెన్నా కానివ్వండి, ఇది వేషమే కదా, కాసేపు వేషం ఈ బాధ్యత, కానీ నిజంగా నేను ఎవరిని నా నిజస్వరూపం ఏమిటి? ఆత్మే కదా, ఆత్మస్వరూపమే కదా. కనుక ఈ ఆత్మస్వరూపమైన నేను దానిట్లో అశాంతి లేదు కదా, ఎప్పుడు ఆనందమే కదా అది. ఈ ఆనంద స్వరూపం దీంట్లో దుఃఖం అనేది లేదు. కానీ ఈ బాధ్యతలు చేసేటప్పుడు భార్యగా భర్తగా తల్లిగా తండ్రిగా అందులో ఎప్పుడూ ఆనందం ఉంటుందని లేదు, ఎప్పుడూ దుఃఖమని కాదు. దుఃఖము ఆనందం రెండు ఉంటాయి అందులో. ఆత్మస్వరూపం ఎప్పుడు ఆనంద స్వరూపమే. కనుక నేను ఎప్పుడూ ఆనంద స్వరూపమే, కానీ ఈ బాధ్యతలు చేసేటప్పుడు అది నా నిజస్వరూపం కాదు, అది వేషం అని తెలుసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, అది వేషం అని తెలుసుకోక ఆ వేషాన్ని నిజమనుకొని తల్లిగా తండ్రిగా అనేక బాధల్లో మనం బాధపడుతూ ఉంటాం. అది మన కథ, కుటుంబ కథ, కుటుంబ గాథ. ఏన్న అజ్ఞాన చిరునామ అని అర్థం. కుటుంబ గాథ, కుటుంబ కథ ఏమీ లేదండి. అహంకారం ప్రధానంగా పనిచేస్తూ ఉంటే కుటుంబ కథ. అహంకారం నేను అనేటటువంటి అది ఎక్కువగా ప్రాధాన్యంగా ఉన్నదనుకోండి, అప్పుడే ఆ మనిషి ఇట్లా, ఈ మనిషి ఇట్లా, అది ఇట్లా జరిగింది, అది ఇట్లా జరిగింది అనేటువంటి ఈ యొక్క ఇదంతా వస్తుంది. శ్వేతకేతు, అసలు అది నీ యొక్క స్వరూపం కాదు, అదన్నీ వేషం. అది వేషాన్ని వేషంగా తెలుసుకోక నువ్వు వేషంలో పడిపోయినావు. వేషం వేసేవాడికి వేషం వేస్తున్నానని గుర్తుండాలి లేదా? లేకపోతే ఆ వేషం తానే అనుకుంటే ఏమైపోతుంది, ఫ్లాప్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఇప్పుడు మనంతా ఫ్లాప్ అయ్యేది అందుకే. మన ఇంట్లో బాధ్యతలు చేసేటప్పుడు గొడవలు, తగాదాలు, పోట్లాట్లు ఎందుకు వస్తున్నాయి? సినిమా ఫ్లాప్ అయిందని అర్థం, కుటుంబం ఫ్లాప్ అయిపోయింది అని అర్థం. డ్రామా సరిగ్గా వేసేవాళ్ళల్లో అది గొడవలు రావు. అది డ్రామా అని తెలియక సంఘర్షణకు లోనైపోయి దిగులు పడి చింతలో పడి ఈ శరీరాన్ని కృషించి చేసుకుంటారు, మనస్సుని కృషింపజేసుకుంటారు. చేసుకొని ఆ వేషంలో వాళ్ళు వేస్తున్న వేషాన్ని సరిగా చేయలేక కుటుంబంలో ప్రశాంతత లేక ఆనందం లేక ఘర్షణకు లోనయ్యి ఉన్నటువంటి ఆ ప్రశాంతతని పోగొట్టుకుంటారు, ఉన్న ప్రశాంత స్వరూపాన్ని మర్చిపోతారు. అది ట్రాజెడీ. అది అజ్ఞానంలో ఉన్నంతసేపు నువ్వు శాస్త్రం చదివినా కూడా అభిమానం పోవడం లేదు కదా, శరీరాభిమానం. అహంకారం అట్లా వచ్చేస్తుంది పైకి, వచ్చేసి ఆ సమయానికి నువ్వా, నేనా, నేనా, నువ్వా, కోపాలు, తాపాలు, అరుపులు, ఏడుపులు, ఏడుపు పరబొబ్బలు అన్నీ వచ్చేస్తాయి ఆ టైంకి. బయటికన్నా వస్తాయి, లోపలన్నా తిరుగుతూ ఉంటుంది అది. బయటికన్నా అరుస్తాం, మాట్లాడతాం, లేదా లోపల లోపలే అది ఆ బాయిలింగ్ అన్నమాట, బాయిలర్ లాగా లోపల మండుతూ ఉంటుంది అది. అవసరమా ఇవన్నీ? శ్వేతకేతు, ఇవన్నీ అవసరమా? అసలు నువ్వెవరో నువ్వు తెలుసుకో. ఈ శరీరం ఏమిటో తెలుసా చెప్తున్నారు. ఏముందిరా శ్వేతకేతు, ఏముందిరా? ఇది అగ్ని, జలం, పృథివీ, ఈ మూడు భూతాల యొక్క వికారమే ఇది. తెలుసా? తెలుసు నాన్నగారు, చెప్పండి తర్వాత అంటున్నాడు. తర్వాత మంత్రం చదువుతాం. అశనా పిపాసీమి సౌమ్యం విజానీహితి యత్రైతత్ పురుషోషిష్యతి శోషిష్యతి నామ ఆప ఏవ తదది అశితం నయంతే తద్యథా గోనాయః అశ్వనాయః పురుషనాయః ఇత్యేవం తదప ఆచక్షతే అశనాయేతి తత్రైచచ్చుగం ఉత్పతితం సోమ్యం విజానీహి నేదమమూలం భవిష్యతీతి. ఐదు, ఆరు, ఏడు క్రిందటి ఖండాల్లో చెప్పినటువంటి విషయాన్ని మరొక విధంగా చెప్తున్నారు. అక్కడ చూసిన విషయానికి ఇంకా వివరణ అన్నమాట ఇది. మనం అక్కడ ఏదైతే చదివామో 5, 6, 7 ఖండాల్లో ఆ అగ్ని ఎలా తైల రూపంలో, తేజస్సు రూపంలో, జలం ప్రాణరూపంలో, అన్నం పృథివీ అన్న రూపంలో, ఎలాగైతే శరీరానికి మనకు ఈ శరీర ఉత్పత్తికి తోడ్పడినాయి అని చెప్పి చదివాం. అన్న గుంహి సౌమ్య మనహ అని చదివాం కదా అక్కడ, అదే విషయాన్ని ఇక్కడ ఇంకా విడమరిచి చెప్తున్నారు చక్కగా అర్థం కావాలని. మనకు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ 1, 2 స్వపితి అనే విషయాన్ని చెప్పారు. క్రిందటి వారం చెప్పాను 3, 4 మంత్రాల్లో అశనాయ అని గురించి చెప్పబోతున్నారు అని చెప్పాను. అశనాయ అన్నారు. ఈ అశనాయ తర్వాత ఉదన్య అనేది 3, 4లో అశనాయ అని చెప్తారు. ఇప్పుడు అశనాయ అంటే ఏమిటి? 3 మాటలు చెప్పాను కదా క్రిందటి వారం, స్వపితి, అశనాయ, ఉదన్య. సో స్వపితి అయిపోయింది, ఇప్పుడు అశనాయకి వచ్చాం. ఈ అశనాయ గురించి తెలుసుకునే ముందు ఈ యొక్క మంత్రాలలో దీని సారాంశం ఏమిటంటే, సత్తు అనే దాని అది మూల కారణం, అది తెలుసుకోవాలి నువ్వు అంటున్నారు. మూల కారణాన్ని తెలుసుకోవాలి. ఇంటర్మీడియరీ కాజెస్ అంటారు. మనం ఏం తెలుసుకున్నాం, సత్తు నుంచి సదైవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని చెప్పి అగ్ని వచ్చింది, తేజోబన్నం అన్నాం, అగ్ని జలం పృథివీ వచ్చింది, పృథివీ నుంచి పురుషుడు, తర్వాత శరీరాలు వచ్చినాయి అని చెప్పి చెప్పాం క్రిందటి మంత్రాల్లో. అలా చెప్పినప్పుడు ఈ శరీరాలు ఎలా వచ్చినాయి, వీటికి కారణం ఏమిటి అని, అగ్ని సత్తుకు కార్యం, సత్ బ్రహ్మానికి, అగ్ని జలానికి కారణం, అంటే అగ్ని కార్యము కారణం. గుర్తొస్తున్నదా? జలం అనేటువంటిది భూమికి కారణం, అగ్నికి కార్యం. అగ్ని కారణమైతే జలం కారణం, కార్యం, ప్రోడక్ట్, అవునా? కనుక కార్యకారణ సంబంధం ఇది. ఏ ఒక్కటి కూడా వీటిలో కారణం, మూల కారణం కాదు. ఇవన్నీ కార్యకారణాలు. ఉదాహరణ చెప్పాను గుర్తుంది కదా, తండ్రి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వాళ్ళకి కార్యమైతే, అంటే ప్రోడక్ట్స్ అయితే, వాళ్ళు కారణం, మూల కారణం కాదు. వాళ్ళకి కారణం తల్లిదండ్రులు ఉన్నారు కదా, మన తాత అమ్మమ్మలు వాళ్ళకి కారణం, కనుక వీళ్ళు మూల కారణం కాదు. ఇప్పుడు శ్వేతకేతుని ఏం తెలుసుకోమని చెప్తున్నారు? శ్వేతకేతుని తెలుసుకోమంటున్నారంటే మనల్ని కూడా తెలుసుకోమనేగా అర్థం. ఉద్దాలకుడు ఏమంటున్నాడంటే, నాయన ఈ జగత్తుకి మూల కారణం తెలుసుకోవాలి. ఈ చిన్న చిన్న కార్యాలు, బంగారం కారణం గొలుసుకి, చెక్క కారణం బల్లకి, అట్లాంటివన్నీ కూడా మూల కారణాలు కాదు. ఇవి మూల కారణం తెలుసుకుంటేనే ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం. కనుక ఆ ఏక విజ్ఞానం కావాలంటే మూల కారణం తెలుసుకోవాలి. మూల కారణం తెలుసుకోవాలంటే ఈ కార్యకారణాలన్నీ తెలుసుకోవాలి ముందు. ఏ కార్యకారణాలు? అగ్ని, జలం, భూమి, అన్నం, శరీరం, ఇవన్నీ కార్యకారణాలు. ఇవి కారణము అండ్ కార్యము. ఇవి తెలుసుకుంటూ అసలు ఇవన్నీ మూల కారణం కాదు అని కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని మూల కారణం ఏదై ఉంటుంది అప్పుడు, అది వెతకాలి. అన్విచ్ఛ, గ్రహించు, తెలుసుకో. ఎట్లా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు చూసారా? ఆకాంక్ష అంటారు. ఆకాంక్షను క్రియేట్ చేయాలి మనస్సులో. నీకు తెలిసిన దాన్ని చెప్పి తెలియని దానికి తీసుకువెళ్ళాలి. మనకు తెలిసింది ఏముంది? చర్మం తెలుసు, మాంసం తెలుసు, రక్తం ఉందని తెలుసు, ఇవన్నీ తెలుసు మనకు. అందుకని ఈ శరీరాన్ని చెప్తున్నాడు. ఏముందిరా ఈ శరీరం? అన్నంతో తయారు చేయబడిందే కదా, ధాన్యం ఆహారం వలననే కదా. ఇడ్లీ తిని ఇడ్లీ అట్లాగే పెరిగిందా లోపల శరీరంలో? చపాతి చేసుకున్నాం, తిన్నాం. చపాతి ఎక్కడుంది? ఏ చేతిలో ఉంది చపాతి? కనపడదే చపాతి. చపాతి వలన, ఇడ్లీ వలన, దోశ వలన, అన్నం వలన ఈ శరీరం పుట్టింది, శరీరం పెరిగిందంటే ఎక్కడండి కనపట్టలేదు అంటాడు. ఎక్కడ కనపడుతుందిరా? ఆ తిన్న అన్నాన్ని జలం తీసుకువెళ్ళింది రసరూపంలో. జలం ఏం చేసింది, ఆ తిన్న అన్నాన్ని బాగా మిక్సీలో వేసినట్టు, గ్రైండర్లో వేసినట్టు మనం తిన్నవన్నీ కూడా జలరూపంగా మారిపోయినాయి. అన్నరస అన్నమయ గుంహి సౌమ్యమన అన్నరసం, శరీరం అన్నరసం అన్నారు. ఎందుకంటే మనం తిన్న అన్నం కాసేపటికల్లా జీర్ణమైపోయి ఏం కనపడదు, గ్రైండ్ అయిపోతుంది లోపల. అది గ్రైండ్ అయిపోయిన తర్వాత ముక్కలు ముక్కలన్నీ అన్ని పీస్ పీసులు అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రైండర్ దానికి. ఈ ఎన్నో అడుగులు ఉంది కదా జీర్ణ కోసం, ఈ పొట్టలో అతన్ని చిన్నదంతా కూడా మనం గ్రైండర్లో ఏదన్నా వేస్తే, ముక్కలు కానీ పచ్చడికి కానీ ఏదైనా చేస్తే కాస్త నీళ్లు పోస్తారు. గ్రైండర్ బాగా గుర్తుపెట్టుకోండి, ముక్కలు వేసాం జ్యూస్ చేయడానికో పచ్చడి చేయడానికో ఏదో వేసాం అందులో. ఏం చేస్తారు తర్వాత, స్విచ్ నొక్కుతారు, డుర్రం తిరుగుతుంది. తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ కాసి నీళ్లు పోస్తారు. మళ్ళీ అది తిరగాలంటే నీళ్లు పోయాలి కదా, నీళ్లు పోయకుండా తిప్పండి, గొడవ చేస్తుంది అది, శబ్దం చేస్తుంది, చెడిపోతుంది మిషన్. అప్పుడు ఏం చేస్తాం, నీళ్లు పోస్తాం. ఆ నీళ్లు పోసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అన్నం రుర్రును తిరుగుతుంది లోపల. తిరిగి 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 ఎంతవరకు తిరుగుతుందంటే, నీళ్లు పోస్తే తిరుగుతూ ఉంటుంది, నీళ్లు పోస్తే తిరుగుతూ ఉంటుంది. ఎంతవరకు తిరుగుతుందంటే ఆ తిన్న పదార్థం మొత్తం కూడా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అంతటి లిక్విడ్ ఫామ్లోకి మార్చేస్తుంది ఈ నీరు మనం తిన్నదంతా కూడా. అందుకని తిన్న తర్వాత వెంటనే కాసేపటికి దాహం అవుతుంది. చూసారా, దాహం అవుతుందా లేదా, మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది. మళ్ళీ రాత్రికి తినే వరకు ఎన్నిసార్లు మంచినీళ్ళు తాగుతున్నాం మనం, మధ్య మధ్య పానీయం తాగుతున్నాం. ఆ తాగినప్పుడు ఈ నీరు ఏం చేస్తున్నది అది చెప్తున్నారు ఇక్కడ. ఆ తాగిన నీరు ఈ అన్నాన్ని తీసుకువెళుతుందట, నడిపిస్తుందట లోపల. నాయ అంటే నడిపించేది అని అర్థం. నాయకుడు ఎలాగైతే నాయకుడు నడిపిస్తాడో అదేవిధంగా సైన్యాధిపతి, కమాండర్, చీఫ్ కమాండర్ వాళ్ళంతా ఆర్మీని నడిపిస్తారు, నాయకుడు అంటాం. ఆవుల మందని నడిపించేవాడు గోనాయక, గోనాయ. గుర్రాలన్నింటినీ నడిపించేవాడు అశ్వనాయ, పురుష నాయ. అంటే మనుషుని నడిపించేవాడు పురుష నాయ. ఇప్పుడు ఈ తిన్న అన్నాన్ని నడిపించేది అశనాయ. నీటికి అశనాయ అని పేరు. మన తిన్న అన్నాన్ని నడిపించేది అని అర్థం. లోపల శరీరంలో భాగభాగానికి నడిపిస్తూ ఉన్నది. అందుకే మన శరీరంలో 90% నీరుంటుంది. ఆ నీటి ఆకారమే ఇది. అంత ద్రవ రూపంలో ఉంటుంది. చూసారా ఎన్ని వెయిన్స్లో పోతున్నది రక్తం, అది కూడా నీటి యొక్క మార్పు పరిణామం. నీటి యొక్క పరిణామమే ఆహారము, నీటి యొక్క పరిణామమే. మన తిన్న అన్నం అట్లాగే పోదు, దానికి నీళ్లు. గ్రైండర్ గుర్తుపెట్టుకోండి బాగా, నీళ్లు పోస్తాం మళ్ళీ స్విచ్ నొక్కుతాం, నీళ్లు పోస్తాం స్విచ్ నొక్కుతాం. మీరు తర్వాత ఏం ముక్కలు వేశారో, ఏం పచ్చడి అని మళ్ళీ ఎవరిని అడిగితేనే కానీ వాళ్ళకి తెలియదు. అవునా, ఏం పచ్చడి అండి ఇది అంటే, ఏమి పచ్చడి కూడా తెలియనంతగా మిక్స్ అయిపోయింది అది. అవునా, ఏం పదార్థాలు వేసామో కూడా మనకు డీటెయిల్స్ లేకుండా అంతగా అది మిక్స్ అయిపోయింది. అదేవిధంగా మన నిన్న తిన్న అన్నం ఎక్కడైపోయి ఉంటుందండి, శక్తి రూపంగా మారింది మన శరీరంలో. అది చెప్తున్నారు చూడండి ఇప్పుడు. అశనాయ అంటే ఆకలి, అశితుం ఇచ్ఛా అశిషిషతి, అశిషిషతి. అన్నం అనేటువంటిది పృథివీతత్వం, నీరు అనేది జలతత్వం. ఈ శరీరంలో మనకు నూనె తత్వం ఉంది చూసారా, అది అగ్నితత్వం. కనుక ఈ భౌతిక శరీరం క్రిందటిసారి చూసాం మనం, ఈ భౌతిక శరీరం ఆ మూడు భూతాల నుంచి తయారు చేయబడింది. ఈ మూడు భూతాలు దేని నుంచి తయారు చేయబడినాయి, సత్తు నుంచి వచ్చినాయి. చూసారా, ఈ భౌతిక శరీరం మూడు భూతాల నుంచి వచ్చింది. మూడు భూతాలంటే అగ్ని, జలం, పృథివీ. ఆ మూడు భూతాలు సత్తు నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, క్రిందటి ఈ ఖండంలో అంటే ఈ యొక్క 6వ అధ్యాయంలో మొదట సత్తు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ 8వ ఖండంలో క్రింద నుంచి మళ్ళీ విపరీత ధోరణిలో వెళుతున్నారు. అంటే శరీరం నుంచి శరీరం కార్యం, అన్నం కారణం, అన్నం కార్యం పృథివీ కారణం, పృథివీ కార్యం జలం కారణం, జలం కార్యం అగ్ని కారణం. అట్లా చెప్పుకుంటూ వచ్చి అగ్ని కార్యం సత్ కారణం అని ఇట్లా వస్తున్నారు. ఇప్పుడు మొదటేమో సత్ నుంచి క్రిందికి వచ్చారు, ఇప్పుడు కింద నుంచి సత్తుకి వెళుతున్నాం. మెట్లెక్కాం కొండ, అక్కడి నుంచి మళ్ళీ దిగాలి కదా. అట్లన్నమాట మనకి ఏదో విధంగా అర్థమైతే సరే, అది విషయం. చూడండి మంత్రం, అశన పిపాసే హే సౌమ్య, ఏ సౌమ్య శ్వేతకేతు, అశన పిపాసే, ఆకలి అయినప్పుడు, ఆకలి దాహం అయినప్పుడు మనిషి ఏం చేస్తాడు? విజానీహి, ఈ ఆకలి దప్పికల గురించి తెలుసుకో నువ్వు అర్జున శ్వేతకేతు. ఆకలి అయినప్పుడు తింటావును, నీ దాహం అయినప్పుడు తాగడం నీకు తెలుసు, కానీ అసలు ఈ ఆకలి ఏమిటి? ఈ పిపాస అంటే పాతుం ఇచ్చా పిపాస, జలం తాగాలనేటటువంటి కోరిక, అది పిపాస అంటారు. అసితుం ఇచ్చ, తినాలని కోరిక కలిగినప్పుడు, ఆకలి అయినప్పుడు తింటాం మనం. అసితుం ఇచ్చ, తినాలనే కోరిక కలిగి ఉంటే దాన్ని పిపాస అంటే దాహం అని, అశన అంటే తినాలనేటటువంటి కోరిక. ఆకలిగా ఉన్నవాడు, దాహముగా ఉన్నవాడు అంటాము కదా మనిషిని, అది చెప్తున్నారు ఇక్కడ. విజానీహి ఎత్ర ఏతత్ పురుష, ఎప్పుడైతే ఈ వ్యక్తి ఒక మనిషి పురుష అసిశిషతి నామ, అసిశిషతి అసితుం ఇచ్చతి, తినాలని కోరుకుంటాడు, కిచెన్ వైపు మనసు పోతుంది, అది కిచెన్ వైపు ఫ్రిడ్జ్ వైపు మనసు పోతుంది, అక్కడ తినాలి వెళ్ళాలి అని చూడాలనిపిస్తుంది మనిషి, ఏమున్నదా ఏమున్నదా తిందామనిపిస్తుంది, డబ్బాలన్నీ వెతుక్కుంటూ తింటు. ఆకలి అయినప్పుడు చూడండి మనిషి ఎట్లుంటాడు, ఆకలికి దాన్ని మించినటువంటి పవర్ఫుల్ మరింకొకటి లేదు. ప్రపంచం అంతా దేనికి నడుస్తున్నదంటే ఆకలి దాహానికే. ఏవం తదశితం నయంతే, ఆప ఏవ తదశితం నయంతే, ఆప అంటే నీరు, తదశితం తిన్న అన్నట్టు ఆహారాన్ని, ఆప ఏవ అంటే నీరు మాత్రమే, నీరే అసితం తిన్నటువంటి భోజనం చేసినటువంటి ఆహారాన్ని, నయంతే తీసుకువెళుతున్నది, నయంతే అంటే తీసుకువెళుతున్నది. ఏ విధంగా తీసుకువెళుతున్నది నీరు అన్నాన్ని అంటే, తత్ ఆ అన్నం యథా గోనాయ, గోనాయ అంటే గోవుల్ని తీసుకువెళ్ళేవాడు, గోవుల్ని తీసుకువెళ్ళేవాడు ఎట్లా తీసుకువెళ్తాడో ఈ విధంగా నీరు అన్నాన్ని తీసుకువెళుతున్నది. అన్నాన్ని తీసుకువెళుతున్నది అంటే ఏమిటి అర్థం? ఆ అన్నాన్ని రసరూపంలో చేసి దాన్ని మనకు బాగా ఈ శరీరానికి ఉపయోగపడేటటువంటి శక్తినిచ్చే రసంగా మార్చి తాను ఈ ఆహారాన్ని తీసుకువెళుతున్నది శరీరంలో. గోనాయ అశ్వనాయ, అశ్వాలను తీసుకు, గుర్రాలను తీసుకువెళ్ళేవాడు ఎలా నడిపించుకువెళ్తాడో నాయకుడు, అదేవిధంగా ఈ నీరు కూడా అన్నాన్ని నడిపించుకువెళుతున్నది అన్నాడు. అన్నాన్ని నడిపించుకువెళుతుందంటే నిజంగా నడిపించుకువెళ్ళటం కాదు, అన్నాన్ని బాగా మిక్సీలో వేసినట్టు జీర్ణం చేసి ఆ జీర్ణమైన అన్నాన్ని ఆ యొక్క కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ రసరూపంలో ఆ శక్తిని, జ్యూస్ అంటారు చూసారా, జ్యూస్ అన్నమాట, అది శక్తిని ఇస్తుందన్నమాట శరీరానికి. అది అశ్వనాయ పురుషనాయ, సేనాధిపతి ఎలాగైతే తన సైన్యాన్ని నడిపిస్తాడో పురుషనాయ ఇతి ఏవం, ఈ విధంగా తదాపహ ఆచక్షతే, తదపహ ఆచక్షతే. ఆ నాయకుడు ఎవరిక్కడ ఈ శరీరంలో? అపహ అంటే జలం, నీరు ఆచక్షతే చెప్పబడుతున్నది. అశనాయ ఇతి, అందుకనే దానికి ఏం పేరు ఆ నీటికి? అశనాయ, తిన్న ఆహారాన్ని తీసుకువెళుతున్నది, నడిపిస్తున్నది కనుక జీర్ణం చేసి రసరూపంలో అశనాయ ఇతి అని పేరు దానికి. అశనాయ ఇతి తత్ అత్ర ఏతత్ శుంగం ఉత్పతితం. ఈ జలం అనేటువంటిది, శుంగం అంటే కార్యం, శుంగం అంటే కార్యం, రక్త రూపంలో ద్రవాల రూపంలో ఇది తీసుకువెళ్ళి ఈ ఆహారం, ఇది కార్యం, శరీరానికి కార్యం అంటే శరీరం అనేది కార్యం, శరీరానికి ఆహారం కార్యం. ఆహారం అనేది మనకు ఉపయోగపడింది కనుక ఈ శరీరం వచ్చింది. అన్న కార్యం, ఆహార కార్యం శరీరం అని అర్థం. అంతే కదా, ఆహారం వల్లనే కదా ఈ శరీరం పెరగడానికి ఏమిటంటే కారణం అంటే ఆహారం. తల్లి శరీరంలోనేమో శుక్రం శోణితంగా, తండ్రి శరీరంలో శుక్రంగా, అంటే తల్లి శరీరంలో అండంగా, తండ్రి శరీరంలోనే బీజంగా ఆహారం మారుతుంది. దానివల్లనే మళ్ళీ ఆ శిశువు ఏర్పడుతుంది. మళ్ళీ ఆ శిశువు ఎదిగేటప్పుడు ఆ శుక్రం తండ్రి శరీరంలో ఎదిగేటప్పుడు ఎలా వస్తుంది, అది ఆహారం వల్లనే. ఆ తండ్రి ఆహారం తీసుకుంటేనే శుక్రం ఎదుగుతున్నది, ఆ తల్లి ఆహారం తీసుకుంటేనే ఆ అండం ఎదుగుతున్నది. మళ్ళీ ఆ శుక్రం అండం కలిసిన తర్వాత కూడా తల్లి శరీరంలో పొట్టలో ఉండి ఆ పిండం ఎదుగుతూ ఉన్నది ఆహారం వల్లనే. తల్లి ఆహారాన్ని సగం తింటుంది ఆ పిండం, అవునా? కనుక ఈ శుక్రం శోణితాల కారణం అన్నమే. ఈ శుక్ర శోణితాలు కలిసి మళ్ళీ ఎదగడానికి కారణం తల్లి తీసుకునే ఆహారమే. మళ్ళీ అంతటితో ఆపాడు, రాగానే మళ్ళీ ఏడుస్తాడు ఆకలి కోసం, అన్నం అన్నం ఆహారం ఆహారం. అంటే అన్న కార్యం, ఆహార కార్యం శరీరం. ఇప్పుడు అర్థమైంది కదా. ఇంత చెప్పాలండి, మాకెందుకు తెలియదండి, తెలుసు నీకు, కానీ నీకు గుర్తుంటున్నదా ఈ విషయం? ఇది అన్న కార్యమా కాదా? అన్నం ఆహారం వల్ల వచ్చినటువంటిది. ఆహారం లేకపోతే శుక్రం ఎక్కడుంది, శోణితం ఎక్కడుంది? శుక్రం శోణితం లేకపోతే అవి రెండు కలవకపోతే శిశువు ఎక్కడున్నాడు, శరీరం ఎక్కడుంది? ఆ శిశువు ఎదగడానికి ఆహారం లేకపోతే శిశువు ఎట్లా ఎదుగుతాడు? కాబట్టి ఇది అన్న కార్యం. పదిసార్లు అద్దంలో చూసుకుంటావు నువ్వు, ఇడ్లీ దోశ అంతే, ఇడ్లీ దోశ చపాతీలు ఇంకొక ఫామ్లో కనపడుతున్నాయి. నవ్వు వస్తుంది, పౌడర్ రాసి రాసి రాసి, క్రీమ్ రాసి రాసి రాసి, తల నుంచి గోటి దాకా దానికి సేవ చేసి, దేనికి సేవ చేస్తున్నాం తెలుసా? ఆహారానికి. తిన్న ఆహారం ఈ శరీర రూపంలో ఉంటే దానికి సేవ చేస్తున్నాం మనం. ఈ విషయం తెలుసుకుంటే ఈ శరీరం మీద అభిమానం పెరుగుతుందా, అధ్యాసం కలుగుతుందా? తెలుసుకుంటే చాలదు, గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? ఎప్పుడు భోంచేయాలి? ఎప్పుడు భోంచేయాలి? ఆకలినప్పుడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడు ఎవరైనా పోట్లాడితే మన మీద, ఎవరైనా మనకు బాధ కలిగిస్తే, ఎవరు బాధపడింది అప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నిజంగా స్వామిని మీరు చెప్పేటప్పుడు బాగా అర్థమవుతుందండి. అప్పుడు గుర్తుండి ఏం ప్రయోజనం లేదు. ఎప్పుడైతే మనం అధ్యాసంలో పడడానికి అజ్ఞానం వలన మనం ఈ జారిపోతామో, జారుడు బండ మీద కూర్చున్నట్టుగా ఆ టైంలో చపాతి ఇడ్లీ చపాతి, దీనికోసం ఎందుకు, అదొక ఇడ్లీ చపాతి మాడిఫికేషన్, ఇది ఒక ఇడ్లీ చపాతి మాడిఫికేషన్, అంతే కదండి. నిజంగా చెప్పాను కదా, మధ్య అస్థి రక్తం ఇవన్నీ పుట్టిన వాటి వల్లనే కదా, మూడు భూతాల వల్ల వచ్చినటువంటిదే కదా. దానికంటే ఇంకేమున్నది ఇందులో? దీనికోసం ఎందుకు పెద్ద పాకులు ఆడతా, గొడవ చేస్తాం, నోరు మూసుకుని కూర్చో అని చెప్పాలి ఈ మనస్సుకి? గోనాయ అశ్వనాయ పురుషనాయ లాగా అశనాయ. జలం, జలమే కదా శరీరం అంతా నిండి ఉన్నది. ఇది ఏవం తద్ ఆచక్షతే అశనాయ ఇది తత్ ఏతత్ తత్ర ఏతత్ శృంగం ఉత్పతితం సౌమ్య. ఉత్పతితం అంటే పుట్టడం, శృంగం అంటే కార్యం. ఈ శరీరం అనే కార్యం ఆహారం నుంచి పుట్టినటువంటిది అన్నారు. హే సౌమ్య విజానీహి న నేదం అమూలం భవిష్యతీతి. దీనికి మూలం లేకుండా ఉన్నదే ఈ ఆహారం, ఒక పరిణామమే శరీరం. ఈ శరీరానికి ఆహారం పరిణామం అయితే, ఆహార పరిణామం శరీరం అయితే, ఆ ఆహారానికి కారణం ఏమిటి? ఆహారం అంటే అన్నం, అన్నం అంటే పృథివీ. పృథివీకి కారణం ఏదై ఉండాలి? ఔషధీభ్య అన్నం, అన్నాత్ పురుష అన్నాం కదా. మనం తినే ఆహారం చెట్ల నుంచి వచ్చింది. చెట్ల నుంచి ఎట్లా వచ్చినాయి చెట్లు? అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అన్నం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పృథివీ నుంచే కదా వచ్చింది. దానికి కార్యం లేకుండా ఉన్నదా? ఇదం అమూలం న భవిష్యత్, దీనికి కారణం లేకుండా ఉండదు. కారణం ఉండి ఉండాలి, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఇది అని అడిగారు. సరే, అయితే ఏమిటా కారణం చెప్తున్నారు తర్వాత మంత్రంలో. కారణం ఉండి ఉండాలి భవిష్యత్తి. నాలుగవ మంత్రం,
తస్య క్వ మూలం స్యాత్ అన్యత్రాన్నాత్ ఏవమేవ ఖలు సోమ్యం అన్నేన శృంగేన ఆపో మూలమన్విచ్ఛం అద్భిః సోమ్యం శృంగేన తేజో మూలమన్విచ్ఛం తేజసా సోమ్య శృంగేన సమ్మూలమన్విచ్ఛం సన్మూలా సోమ్యం ఇమా సర్వాః ప్రజాః సదాయతనాః సత్ప్రతిష్ఠాః.
తస్య క్వ మూలం స్యాత్, దాని మూలం ఏమై ఉంటుంది? మూలం లేకుండా ఉన్నదా? మూలం ఉండి ఉండాలి కదా, ఏమై ఉంటుంది మూలం? దానికి కారణం ఏమై ఉండాలి? ఈ శరీరానికి అన్న కార్యం, ఈ శరీరం దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే, అన్యత్ర అన్నాత్, అన్నం కాకుండా దీనికి కారణం ఏముంది అని ఆయన. అన్యత్ర అంటే ఈ అన్నాత్ అన్యత్ర కిం కారణమస్తి, ఈ శరీరం రావడానికి? మరి ఈ శరీరం ఎట్లా వచ్చిందంటే, మా అమ్మ నాన్నల వలన వచ్చిందండి అంటాడు. అన్నం వలన వచ్చింది, ఆహారం వలన అని చెప్పి జ్ఞానం లేదు. నువ్వు ఎట్లా పుట్టావరంటే, మా అమ్మ నాన్న వలన పుట్టానన్నాడు. మీ అమ్మ నాన్న వలన ఎట్లా పుట్టారు? వాళ్ళ అమ్మ నాన్న వలన పుట్టాడు. ఇది నీకు తెలిసిన జ్ఞానం, కంటికి కనపడేటటువంటిది. నిజంగా ఆ శరీరాలు ఎట్లా వచ్చినాయి చెప్పు, ఉపనిషత్తు చదివితే కానీ తెలియదు. అవునా, ఎలా పుట్టావంటే, మా అమ్మ నాన్న వలన పుట్టాను. అమ్మ నాన్న వలన ఎలా పుట్టావు? ఆహారం వలన పుట్టావు, ఆ సంగతి తెలుసుకో. అన్యత్ర అన్నాత్ క్వస్యాత్, అన్నం కాకుండా వేరొక కారణం ఏముంటుంది శరీరానికి? ఈ శరీరం రావడానికి అన్నం కంటే వేరే కారణం ఏముంటుందిరా? అన్నమే కార్యం, మనం తినే అన్నమే కార్యం, అన్నమే కారణం ఈ శరీరానికి. అన్నాత్ అత్ర ఏవమేవ ఖలు సోమ్య, ఈ విధంగానే కదా హే సోమ్య శ్వేతకేతు, ఈ విధంగానే కదా. అన్నేన శృంగేన ఆపోమూలమన్విచ్చ, అన్నేన శృంగేన అంటే అన్న కార్యం తెలుసుకోవాలి. శరీర కార్యం, శరీరానికి కారణం అన్నం. అక్కడ అన్నం అంటే మనం ఏం చెప్పాం, పృథివీ. పృథివీ నుంచే కదా అన్నం వచ్చింది, భూమి నుంచే కదా అన్నం వచ్చింది. కనుక ఈ శరీరం కార్యమైతే దీనికి కారణం అన్నం, భూమి అన్నం. దాని కారణం ఏమిటో తెలుసుకో అని అడుగుతున్నారు. శృంగేన అన్నేన శృంగేన, అన్న కార్యానికి కారణం ఏమిటో తెలుసుకో. అన్నేన శృంగేన ఆపోమూలమన్విచ్చ, ఈ అన్న కార్యం ఏదైతే ఉన్నదో దాని కారణం ఆపహ అంటే జలం. ఆ జలానికి కారణం మూలం అన్విచ్చ, ఆపోమూలం అన్విచ్చ, జలానికి కారణం తెలుసుకో నాయన అంటున్నాడు. శరీరానికి కారణం అన్నం అయితే, భూమి అయితే, ఆ భూమికి కారణం జలం అయితే, ఆ జలానికి కారణం ఏమిటో తెలుసుకో. ఏమిటి అది? ఏ సౌమ్య అన్విచ్ఛ తెలుసుకో, గ్రహించు. తేజ మూలం అన్విచ్ఛ, జలానికి కారణం ఏమిటని తెలుసుకుంటే తేజస్సు అని వచ్చింది, అగ్ని అని తెలుసుకున్నాం. అగ్నికి తేజస కారణం, తేజోశృంగేన ఈ తేజస్సు అనేది కూడా కార్యమే. తేజస సౌమ్య శృంగేన సన్మూలం అన్విచ్ఛ, ఈ తేజస్సుకు కారణం ఏమిటో తెలుసుకో. తేజస్సు కార్యమైపోయింది, దానికి మూల కారణం ఏదో ఒకటి ఉండాలి. సన్మూలం, సత్ మూలం, సన్మూలం, సన్మూలం అన్విచ్ఛ. సన్మూలా ఏ సౌమ్య ఇమా సర్వ ప్రజా, ఇంకొక సంతకి మూలం ఏమిటి, మరి సత్తుకి కారణం ఏదన్నా ఉందా అన్నాడు. ఈ శరీరం కార్యం, దీనికి కారణం అన్నం, భూమి, భూమికి కారణం జలం, జలానికి కారణం అగ్ని, అగ్నికి కారణం సత్బ్రహ్మ, సత్తుకి కారణం అది ఎప్పుడూ కారణమే, అది కార్యం కాదు, దానికి వేరొక కారణం లేదు. అకారణం ఎటువంటి కారణం అది చెప్తున్నారు. సర్వ ప్రజాహ ఇమాహ, ఈ ప్రజలందరూ, ఈ జీవరాశులన్నీ కూడా ఏ సత్కారణం నుంచైతే వచ్చినాయో, సత్ అనే మూల కారణం నుంచి ఈ జీవరాశులన్నీ వచ్చినాయి. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. చూశారా, ఇప్పుడు ఇక్కడ శరీరం ఉండడానికి కారణం భూమి, అన్నం, దానికి కారణం నీరు. నీరు లేకపోతే అన్నం వస్తుందా అండి భూమి నుంచి, చెప్పండి మీరే. నీరు ఎక్కడి నుంచి వస్తుంది, నీరు ఎక్కడి నుంచి వస్తుంది? అగ్ని లేకపోతే నీరు వల్ల అన్నీ కుళ్ళిపోతాయి. ధాన్యం, సూర్యరశ్మి కావాలి, అగ్ని కావాలి. ఆ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అగ్ని పనిచేయాలంటే కూడా సత్తు బ్రహ్మ ఉంటేనే పనిచేస్తుంది, లేకపోతే అది పనిచేయదు. కనుక సత్తు మూల కారణం అన్నారు. సన్మూలం అన్విచ్ఛ, దానివల్లనే ఈ ప్రజలందరూ కూడా పుడుతున్నారు. అంతేకాదు సద్ ఆయతనాహ, వీళ్ళందరూ ఉండడానికి ఆయతనం అంటే స్థితికి కూడా ఆ సత్తే కారణం. ప్రతిష్టాహ, లయం చెందడానికి కూడా ఈ యొక్క సత్తే మూల కారణం. మూల కారణమే మూల కారణం, ముఖ్యమైన కారణం, మిగతా వాళ్ళందరూ కారణం కాదు, మూల కారణం కాదు. అర్థమైందే? దీంతో మనకు ఇప్పుడు అశనాయ అంటే అయిపోయింది. తర్వాత ఉదన్య అని చెప్పాలి. 4-5 మంత్రాలలో ఉదన్య గురించి చెప్తా. 5-6, 3-4 అశనాయ అయిపోయింది. ఇప్పుడు ఇదే సైన్స్లో అయితే ఏం చెప్తారంటే, మూలకాలు వచ్చినాయి, మూలకాల నుంచి అణువులు, అణువుల నుంచి పరమాణువులు, పరమాణువులు ఇట్లా చెప్పుకుంటూ వస్తారు వాళ్ళు కూడా. అది మనకేంటంటే ఆత్మ నుంచి అన్నీ వచ్చినాయి అంటాం, అది విషయం. 5వ మంత్రం 207వ పేజీ. అథ యత్రైతత్ పురుషః పిపాసతి నామ తేజయేవ తత్ పీతం నయతే తద్ యథా గోనాయః అశ్వనాయః పురుషనాయః ఇతి ఏవం తత్ తేజ ఆచష్టే ఉదన్యేతి తత్రైతద్దేవ శృంగం ఉత్పతితం సోమ్యం విజానీహి నేదమమూలం భవిష్యతీతి. ఉదన్య అంటే ఇక్కడ అగ్నికి ఉదన్య అని పేరు. మన తిన్న తర్వాత మన పొట్టలో, ఉదరంలో ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి అగ్ని కావాలి. జాఠరాగ్ని అంటారు. జాఠరాగ్ని, ఆకలైనప్పుడు కడుపులో మంటగా ఉందండి అంటారు. ఆకలికి కడుపులో మంటకి ఏమిటి సంబంధం? జఠరాగ్ని రెడీగా ఉన్నది, నువ్వు గనక అన్నం పంపించకపోతే అది నీ యొక్క యాసిడ్ లాంటిది. అది శరీరంలో అన్నాన్ని జీర్ణం చేసుకోవడానికి తయారుగా ఉంది జఠరాగ్ని. ఆ అగ్ని ఏం చేస్తుంది, మనం పొయ్యి మంట రాజేసి దానిపైన బియ్యం పెడితే ఉడుకుతుంది కదా, అట్లాగే ఈ జఠరాగ్ని కూడా మనం పంపించే ఆహారాన్ని బాగా ఉడికిస్తుంది. మీరు ఇంట్లో బయట బాగా వండరని తెలుసు దానికి. బయట మనం వంట చేసేటప్పుడు సరిగ్గా ఉడికించమని తెలుసు. వీళ్ళు ఉడికించినట్లుగా నేను తింటే లోపల నేను ఎప్పుడో పోతాను తెలియదు అని చెప్పి భగవంతుడు వేరే కుకింగ్ కుక్కర్ లోపల పెట్టాడు. ఆ కుక్కర్ లోపల పెట్టడం వల్ల మనం ఉడికించి ఉడికించకుండా వండి వండకుండా అది లోపలికి పోయిన తర్వాత, ఇక్కడ ఒక మిషన్ పెట్టాడు పళ్ళలు, లోపల ఒక మిషన్ పెట్టాడు, అది జీర్ణ శక్తి అంటారు చూడండి, జీర్ణం చేసే శక్తి. జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం అని చెప్పి చెప్తారు. చూసారా చిన్నప్పుడు ఉగ్గుపాలు పోసేటప్పుడు, జీర్ణం కావాలి లోపలికి వెళ్ళి. మనం ఎంత తిన్నామా అని కాదు, ఏమి తిన్నామో, తిన్నది వంట పట్టిందా లేదా అనేది ముఖ్యం చెప్తున్నారు ఇక్కడ. ఉదన్య అత్ర ఏతత్ పురుష పిపాసతి నామ. పిపాసతి అంటే పాతుం ఇచ్ఛా పిపాస, అంటే నీరు తాగాలి అనేటటువంటి భావన. అప్పుడు ఏమంటాం మనం, నీరు తాగడానికి ముందు దాహంగా ఉంది అంటాం చూసారా. దాహం అంటే ఏమిటి, లోపల నాకు వేడిగా ఉన్నది, దాహం దహిస్తున్నది లోపల. దాహం అంటే అగ్ని, దహించేదాన్ని దాహం అంటారు. దాహక, లోపల నీళ్లు కావాలని నువ్వు కోరుకుంటున్నావు, నీళ్లు తాగాలి తాగాలి అని అనిపిస్తున్నది. కారణం ఏంటంటే లోపల దాహంగా ఉన్నది. దాహం అంటే ఏమిటి, అగ్ని. ఉదన్య, ఈ అగ్ని లోపల ఏం చేస్తుందట, ఎట్లాగైతే నీరు ఆహారాన్ని బాగా జీర్ణం చేసి పంపిస్తుందో శరీరానికి, ఈ అగ్ని ఏం చేస్తుందట, నీటిని రక్తంగా మారుస్తుందట. లోపల ఉన్న శరీరంలో ఉన్న అగ్ని, నువ్వు తీసుకున్న నీటిని ఆ అన్నంతో కలిపేది అగ్ని. అందుకే దాహం వస్తుంది మనకు. దాహం లేకపోతే నీళ్లు తాగం, నీళ్లు తాగకపోతే అన్నం జీర్ణం కాదు, అన్నం జీర్ణం కాకపోతే శరీరం ఎదగదు. ఈ శరీరం ఎదగాలి, నీకు శక్తి రావాలి అంటే అన్నం జీర్ణం కావాలి, అన్నం జీర్ణం కావాలి అంటే నీళ్లు తాగాలి. నువ్వు తాగిన నీళ్లు ఆ అన్నం కలవాలి అంటే వాటిని కలిపేది ఆ జీర్ణ శక్తి అగ్ని, జాఠర అగ్ని అన్నం. చూసారా, అది జఠరం అంటే ఏమిటి, ఉదరంలో ఉన్నటువంటి ఆ జీర్ణ కోశంలో ఉండే భాగం జాఠర అగ్ని. ఆ అగ్ని ఏం చేస్తుంది ఇక్కడ, తేజహేవ తత్ పీతం నయతే. ఆ అగ్ని నువ్వు నీటి తాగిన నీటిని తీసుకువెళ్ళేది. నయతే ఏ విధంగా తీసుకువెళుతుంది అంటే, యథ గోనాయ అశ్వనాయ పురుషనాయ, ఆ విధంగానే ఇక్కడ కూడా నీటిని అగ్ని తీసుకువెళుతుందట. బాగుందా, ఎక్కడన్నా కాలేజీ పుస్తకాల్లో ఎక్కడా ఉండదు ఇది. కనుక తత్ తేజ ఆచష్టతే ఏవం ఉదన్య ఇది షార్ట్ ఫామ్ ఉదన్య. ఇక్కడ ఉదన్య అని చెప్పబడింది, అది ఛాందస ప్రయోగం. ఉదన్య తత్ర ఏతదేవ శృంగం, ఈ యొక్క అగ్ని ఆ నీటికి కారణం, అందుకనే అది తీసుకుపోతున్నది. అగ్నికి కార్యం నీరు. ఇప్పుడు నీటిని తీసుకువెళ్ళేది ఎవరు, అగ్ని. ఈ అగ్ని వల్లనే ఈ కార్యం నీరు, నీటి వల్లనే అన్నం, అన్నం వల్లనే శరీరం, ఈ శరీరమే కార్యం. కనుక ఇది ఎలా ఉన్నది, ఇప్పుడు అన్నం వలన ఉన్నది, అన్నం నీరు వలన, నీరు అగ్ని వలన. ఉదన్యా ఇతి శృంగం ఉత్పతితం తత్ర ఏతదేవ, ఈ విధంగానే ఈ అగ్ని అనేటటువంటిది నీటి కార్యానికి కారణమై ఉన్నది. ఉత్పతితం శోమ్య విజానీహి నేదం అమూలం భవిష్యతి. దీనికి మూలం లేకుండా ఉంటుందా ఈ అగ్నికి, మళ్ళీ పట్టుకో అగ్నిని పట్టుకో. ఇప్పుడు ఇందాక నీరును పట్టుకున్నాం, నీటికి కారణం లేకుండా ఉన్నదా అంటే అగ్ని ఉన్నదని చెప్పాం. ఇప్పుడు ఆ నీరు నీకు తాగాలనిపించడానికి కారణం ఏమిటో తెలిసిందా, అసలు అగ్ని. కనుక నీటికి కారణం అగ్ని. మళ్ళీ ఇప్పుడు అగ్నికి కారణం తెలుసుకోవాలి కదా, చెప్పు. తస్య క్వ మూలం స్యాత్ అన్యత్రాద్భూయో భిహి సోమ్య శృంగేన తేజో మూలమన్విచ్ఛం తేజసా సోమ్య శృంగేన సన్మూలమన్విచ్ఛం సన్మూలా సోమ్యం ఇమా సర్వా ప్రజాః సదాయతనాః సత్ప్రతిష్ఠాః యథాను ఖలు సోమ్యం ఇమా స్త్రిస్రో దేవతాః పురుషం ప్రాప్య త్రివృత్తేకైకా భవతి. ఇప్పుడు ఈ అగ్నికి మూలం సత్ బ్రహ్మ, సద్బ్రహ్మమే ఈ అగ్నికి మూలం అని తెలుసుకోనది. ఈ వివరం వచ్చే వారం చూస్తాం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.